സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. പതിമൂന്നാം അധ്യായം ആറാം ശ്ലോകം.
മഹാഭൂതാന്യഹങ്കാരഃ ബുദ്ധിരവ്യക്തമേവ ച ഇന്ദ്രിയാണി ദശൈകം ച പഞ്ചചേന്ദ്രിയഗോചരാഃ.
കൃഷ്ണ പരമാത്മ അർജുനുడు അടിഞ്ഞിട്ടുണ്ട് ആറു പ്രശ്നലക്കി സമാധാനംഗാ మొదట క్షేత్ర క్షేత్రజ్ఞుడి గురించి చెప్తున్నారు. మొదటి గ్రూప్, ఆ గ్రూప్ లో క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో చెప్పారు. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు క్షేత్రం అంటే ఏమిటి చెప్తున్నారు. క్షేత్రం అంటే సాంఖ్యయోగంలో చెప్పినటువంటి 24 తత్వాలను గురించి మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. మహాభూతాని అహంకార బుద్ధిరవ్యక్తమేవ చ. అవ్యక్తం అంటే ప్రకృతి మొదట, ఇవల్యూషన్ అంటారు, పరిణామం ఎలా చెందింది ఈ విశ్వం, ఈ సృష్టి ఎలా వచ్చింది అంటే మొదట ప్రకృతి ఉన్నది అంటారు సాంఖ్యులు. సాంఖ్య ఫిలాసఫర్ అంటారు కపిల ముని ద్వారా. ఆయన 24 తత్వాలను చెప్పారు. మనం కూడా 24 తత్వాలని ఒప్పుకుంటాం అధ్యారోప కాలంలో. అంటే బోధన చేయడం కోసం శాస్త్రాన్ని మనం 24 తత్వాలని ఒప్పుకుంటాం. వాళ్ళ అష్టాంగల యోగంలో ఎట్లాగైతే 8 అంగాలను మనం స్వీకరిస్తాం, కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఒప్పుకోం. అదేవిధంగా సాంఖ్యుల సిద్ధాంతాన్ని పూర్తిగా మనం అద్వైతులు ఒప్పుకోరు, మనమే అద్వైతులను ఒప్పుకోం. ఎందుకంటే అందులో కొన్ని దోషాలున్నాయి, అవి మనకు తెలుస్తాయి బ్రహ్మసూత్రం చదివేటప్పుడు బాగా మనకు ఇంకా తెలుస్తాయి వివరంగా. కానీ ఆ 24 తత్వాలు తెలుసుకుంటే మనకు ఎలా ఈ ప్రకృతి పరిణామం చెందుతూ వచ్చింది అని తెలుస్తుంది. ప్రకృతి ఉన్నది మొదట అంటారు, మ్యాటర్ అంటారు, ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి నుంచి ఏమొచ్చిందంటే మహత్ వచ్చింది, మహత్తత్వం, అవ్యక్తం అన్నారు ఇక్కడ. మహత్తుకి బుద్ధి అని పేరు పెట్టారు. అవ్యక్తం బుద్ధిరవ్యక్తమేవచ. అవ్యక్తం అంటే ప్రకృతి అన్నాం నెంబర్ 1, బుద్ధి అంటే మహత్ నెంబర్ 2 అని చెప్పాం. తర్వాత అహంకారం మూడోది. అహంకారం తత్వం మహాభూతాని తర్వాత అహంకార తత్వం చెప్పిన తర్వాత రెండో లైన్లో ఏకం అని ఉన్నది. ఆ ఏకం అనేది మనస్సు, ఒక మనస్సు వచ్చింది అహంకారాన్ని నుంచి. ఇప్పుడు 4 వచ్చినాయి, ప్రకృతి 1, మహత్ 2, అహంకారం 3, మనస్సు. ఈ మనస్సు ఎలా వచ్చిందంటే అహంకారమే మూడుగా కనపడుతుంది, సత్వగుణం రజోగుణం తమోగుణం. అహంకార సత్వగుణాన్ని నుంచి మనస్సు వచ్చింది, అహంకార రజోగుణాన్ని నుంచి దశ ఇంద్రియాణి, దశైకంచ అన్నారు. ఇంద్రియాణి దశ అన్నారు, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మ ఇంద్రియాలు అని చెప్పుకున్నాం కిందటి వారం. తర్వాత మహాభూతాని అన్నారు. మహాభూతాని మొదట్లైన మళ్ళీ మహాభూతాని అంటే 5 సూక్ష్మభూతాలు, ఆకాశ వాయు అగ్ని ఆపహ పృథ్వీ. ఐదు పంచభూతాలు సూక్ష్మంగా ఉన్నాయి మొదట. అవి ఎలా వచ్చినాయంటే అహంకారం యొక్క తమో గుణాన్ని నుంచి వచ్చినాయి, తామస అంశం నుంచి వచ్చినాయి. తర్వాత పంచ ఇంద్రియ గోచరాహ అన్నారు, స్థూల భూతాలు ఐదు ఈ యొక్క సూక్ష్మ పంచభూతాల నుంచి వచ్చినాయి. పంచ స్థూల భూతాలు పంచ సూక్ష్మభూతాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏవి కార్యం, ఏవి కారణం, ఏవి కార్యకారణాలు. ప్రకృతి మూల కారణం, ప్రకృతి మూల కారణం. ప్రకృతి నుంచి బుద్ధి అవ్యక్తం వచ్చింది, మహత్ వచ్చింది. కనుక మహత్ కార్యం, మహత్ నుంచి అహంకారం వచ్చింది, మహత్ కారణం అహంకారానికి. కనుక మహత్ అనేది రెండవది కార్యకారణం. అహంకారం మహత్తుకి కార్యం, కానీ మనస్సుకి ఇంద్రియాలకి సూక్ష్మభూతాలకి కారణం. కనుక అహంకారం కూడా కార్యకారణం. ఎట్లాగైతే మన తల్లిదండ్రులు మనకు కారణం, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు కార్యం, కారణం కాకూడదు. కార్యం ప్రోడక్ట్స్ అని అర్థం, పుట్టారు అని అర్థం. మనస్సు నుంచి మనస్సు కార్యం, అది కారణం కాదు. మనస్సు అహంకారం నుంచి పుట్టింది, అది కార్యమే కానీ కారణం కాదు. పంచ దశ ఇంద్రియాలు కూడా కార్యం, కారణం కావు. కానీ సూక్ష్మభూతాలు కార్యము, కారణం. ఎందుకంటే స్థూల భూతాలు సూక్ష్మభూతాల నుంచి వచ్చినాయి కనుక పంచ సూక్ష్మభూతాలు కూడా అహంకార దృష్ట్యా కార్యం, స్థూల భూతాల దృష్ట్యా కారణం. స్థూల భూతాలు కార్యం, కారణం కాదు అది. కనుక కార్యకారణాలు ఇలా మన ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోండి, చెప్పాను నేను అంతే. ఓకే, ఇంతవరకు క్రిందటి వారం చూశాం కనుక 24 తత్వాలు అయిపోయినాయి. పురుష 25వ తత్వం పురుష. ఇప్పుడు 7వ మంత్రంలో ప్రవేశించాలి. ఈ 24 తత్వాలే కాకుండా మన అహంకారంలో అంటే మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్ అంటారు చూసారా, లోపల ఆలోచనలు, మనసులో ఉన్నటువంటి రకరకాలైన ఆలోచనలు కూడా క్షేత్రం కిందికే వస్తాయి. అవి ఏమేమిటి అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు 7వ శ్లోకంలో చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. ఈ యొక్క 6వ శ్లోకాన్ని సాంఖ్య కారికలో చెప్పబడింది. సాంఖ్య సూత్రాలు కపిలుడు రాశాడు, కపిల మహర్షి. అవి ఇప్పుడు లభించడంలే. ఆ కపిల మహర్షి రాసినటువంటి సూత్రాలకి తర్వాత ఒక ఆచార్యుల వారు దానికి ఆధారం చేసుకుని సాంఖ్య కారికలు రాశారు. సాంఖ్య కారికల్లో ఆయన ఒక శ్లోకంలో ఈ 24 తత్వాలు చెప్పేస్తారు. ఆ శ్లోకం ఎలా ఉంటుందంటే, మూల ప్రకృతి రవికృతి మహదాద్యాహ ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికృతయః న ప్రకృతి న వికృతి పురుషః. పురుషః 25వ తత్వం కార్యము కాదు, కారణము కాదు. ప్రకృతి అంటే కారణం, వికృతి అంటే కార్యం. అంటే ఏవి కార్యాలు, ఏవి కారణాలు, ఏవి కార్యకారణాలు అని ఈ శ్లోకంలో చెప్పేశారు 25 తత్వాల గురించి ఒక్క శ్లోకంలో. మూల ప్రకృతి రవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికృతయ న ప్రకృతి న వికృతి పురుష. వేదాంతం అంతా ఒక 25 తత్వాలు ఒక్క శ్లోకంలో, అది సాంఖ్యకారికలో చెప్పబడింది. 7వ శ్లోకం. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం
సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం.
క్షేత్రం అంటే సంఘాతం. సంఘాతం అంటే కలయిక, అసెంబ్లేజ్ అంటారు. ఒక కారు ఉందనుకోండి, అనేక పార్ట్స్ని ఒక చోట పెడితే కారు. అసలు కారు అనేది ఉన్నదా? కారు అనే వస్తువు లేదు. టైర్లు ఉన్నాయి, స్టీరింగ్ ఉన్నది, తలుపులు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, అట్లా రకరకాల పార్ట్స్ ఉన్నాయి, భాగాలు ఉన్నాయి. కానీ కార్ అన్నది పదం, వస్తువు లేదు. మీరు ఇట్లా ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న పేర్లన్నీ ఆ వస్తువు లేదు. ఇప్పుడు డెస్క్ అన్నాం, డెస్క్ అంటే ఏమిటి? నాలుగు కాళ్ళు ఉన్నాయి, చెక్క నాలుగు కాళ్ళకు పైన ప్లాంక్, ఇంతే కదండి. నువ్వు డెస్క్ అని పేరు పెట్టావు. డెస్క్ అనే వస్తువు లేదు అస్సలు. ఇప్పుడు చీర అనేటువంటి వస్తువు లేదు. దారం, నిలువు దారాలు, అడ్డదారాలు కలిపితే వస్త్రం, వస్త్రమైంది. ఇలా ప్రతి వస్తువుని మీరు ఆలోచిస్తే, కార్ అనేది లేదు, ప్లేన్ అనేది లేదు, ఫ్యాన్ అనేది లేదు. ఫ్యాన్ అంటే ఏమిటండి చెప్పండి? మూడు రెక్కలు, మధ్యలో ఒక డోము, పైన ఒక కడ్డి, ఒక వైర్ ఉంటుంది. ఏది ఫ్యాన్ అందులో? చూసారా, ఆలోచిస్తే ఫ్యాన్ అన్న వస్తువే లేదు అసలు. ధ్యానం చేసేటప్పుడు ఇట్లా ప్రతి వస్తువుని, అసలు ఆ వస్తువు అనేది లేదు. నేను చెప్పేది అందుకనే, ఈ పుష్పం ఉన్నదంటే పుష్పం అనేది లేదు అని చెప్పి ఒక్కొక్క రెక్క తీసేస్తే అన్ని రెక్కలు కలిసి సంఘాతం. అన్ని రెక్కల సంఘాతమే పుష్పం. రెక్కలు లేకుండా పుష్పం అనేది లేదు. కనుక పుష్పం అనే వస్తువు లేదు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా, చెప్పాను కదా, బాగుంది కదా. ఇప్పుడు నేను మన శరీరం సంగతి ఏమిటి? పేరు రాసుకుంటాం, స్పెల్లింగ్ తప్పు పోతే కోపం వస్తుంది. పేరు రాసి ఫలానా నేను, ఈ నేను ఎవరు, ఈ శరీరంలో నేను, కాల, చెయ్య, తల, ముక్క అన్ని కలిపితే నేనండి అన్నా. కనుక అసలు ఈ శరీరం, ఈ పేరు అనేది నిజం కాదు. ఎట్లాగైతే పుష్పం అనేది లేదో, మనం ఇచ్చినటువంటి ఈ పేరు కలిగిన వ్యక్తి లేడు నిజంగా. ఒక తోలు, ఆ తోలు కింద ఎముకలు, అస్థిపంజరం, ఆ అస్థిపంజరం లోపల కొంచెం మాంసం, ఆ మాంసం రకరకాల అవయవాలతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం ఇట్లాంటివన్నిటితో కూడి ఉన్నది లోపల. అటువంటిది ఇది. ఇట్లా విచారణ చేయాలి. చేస్తే దీని మీద అభిమానము, రాగము, ద్వేషము ఇట్లాంటివి ఏమీ రావు. ఎప్పుడైనా సరే ఒక వస్తువును అది అదిగా తెలుసుకుంటే జ్ఞానం. దానిని దానిగా తెలుసుకోకుండా మరొకటిగా భావిస్తే అజ్ఞానం. అలాంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికే కృష్ణ పరమాత్మ మనకు క్షేత్రం అంటే ఏమిటి చెప్తున్నారు. ఈ ప్రపంచం అంతా క్షేత్రమే, పంచభూతాల కలయిక. స్థూల పుట్టాడు అంటాం, జన్మ అన్నాం. జన్మ అంటే ఏమిటి చెప్తుందో తెలుసా శాస్త్రం? జన్మ అంటే ఏముంది? ఈ స్థూలమైనటువంటి మ్యాటర్ ప్రకృతి, సూక్ష్మమైనటువంటి మనస్సు అంతఃకరణం, ఈ రెండు దగ్గరికి వస్తే జన్మ. అవి రెండు విడిపోయినాయి అనుకోండి, డైవర్స్ ఇచ్చుకున్నాయి అనుకోండి, టాటా బై బై చీరిగా చెప్తే మరణం. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం రెండు విడిపోతే మరణం. ఈ రెండింటి కలయిక జననం, అంతే. ఇది అర్థం కావాలంటే ఇంకొక ఉదాహరణ. బల్బ్ ఉంది, ఫిలమెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఆ ఫిలమెంట్ లేకపోతే ఆ ఎలక్ట్రిసిటీ ఆ బల్బు ద్వారా ప్రకాశించదు. బల్బు ప్రకాశించాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫిలమెంట్ ఉండాలి. ఫిలమెంట్ లేకపోతే ఏం చేస్తారు? ఆ బల్బుని పారేస్తారు. ఏమండి, ఎలక్ట్రిసిటీ ఉంది కదా, బల్బు ఉన్నది కదా, ఉంచుకోవచ్చు అంటే ఏం ఉపయోగం అండి ఉంచుకోవడానికన్నా? ఫిలమెంట్ మైనస్ బల్బ్, బల్బు మైనస్ ఫిలమెంట్ ఇస్ కాల్డ్ మరణం. ఫిలమెంట్ ప్లస్ బల్బ్ ఇస్ కాల్డ్ జననం. ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఉంటుంది, ఫిలమెంట్ ఉన్నా లేకపోయినా ఎలక్ట్రిసిటీ ఉన్నది. అదేవిధంగా ఆత్మ చైతన్యం ఎలక్ట్రిసిటీ లాంటిది, మనస్సు ఫిలమెంట్ లాంటిది, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం బల్బు లాంటిది. వింటాం మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, వింటూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ వింటూ ఉండాలి, మళ్ళీ వింటూ ఉంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మర్చిపోనంతగా వినాలి. అది అర్థం. క్షేత్రం గురించి చెప్పాం, అయిపోయింది. లోపల ఆలోచనలు సామాన్యమా? ఇచ్ఛ ఒకటి, మొదటిది చూడండి. ఇచ్ఛ అంటే కోరిక, రాగ అంటాం, అనురాగం, దాని మీద అభిమానం, ఒక వస్తువు మీద అభిమానం. రాగ, మనం కూర్చుండే చోటు మీదనే మనకు ఎంత అభిమానం, అక్కడ ఎవరు కూర్చోరు మళ్ళీ. మన కూర్చీ ఒక వారం రోజులు కూర్చున్నామంటే ఎంత అభిమానమో ఆ చోటు మీద. ఇదిన్నే ఏమంటారు, ఇచ్ఛ అంట. చూడండి, మన ఇంట్లో కూడా మనం వాడుకునే వస్తువులు కానీ ఏవైనా కూడా వాటి మీద మనకు ఇచ్ఛ ఏర్పడుతుంది. ఇది కూడా క్షేత్రంలో ఒక భాగమే. ద్వేష, అదేవిధంగా ద్వేషించే భావం, చాలా బలమైనటువంటి ఒక ఎవర్షన్ అంటారు, ఆ వస్తువు అంటే నాకు ఇష్టం ఉండదు, ఈ భావన కూడా క్షేత్రంలో ఒక భాగమే. ఆలోచన, ద్వేష రూప ఆలోచన. ఎందుకు ద్వేషిస్తావంటే, ఏమో నాకు తెలియదు, నాకు ఇష్టం లేదు, నేను ఇష్టపడను ఆ వ్యక్తిని కానీ ఆ వస్తువు కానీ ఆ పదార్థం కానీ. ద్వేష, అది ఒక ఆలోచన, లోపల వచ్చే మనసులో వచ్చే ఆలోచన. ఇది దేనికి సంబంధించింది అంటే క్షేత్రం, అంటే క్షేత్రజ్ఞుడు కాదు అని అర్థం. క్షేత్రం, సుఖం, మనకు వచ్చి సుఖం ఉంది చూసారా, సంతోషం. ఒక సుఖం వస్తే సత్వగుణం వలన, ఎప్పుడైతే మనసు సత్వగుణ ప్రధానంగా ఉంటుందో అప్పుడు మనకు సుఖం వస్తుంది. పదార్థాల్లో వస్తువుల్లో సుఖము లేదు, దుఃఖము లేదు. భగవంతుడు ఈశ్వరుడు పదార్థాన్ని సృష్టించాడు ఆయన, అంతే. దాన్ని మనం విషయంగా మార్చాం. పుష్పం ఒక విషయం, క్లిప్పు ఒక విషయం, ఆబ్జెక్ట్. ఆయన సృష్టించినప్పుడు ఇది పదార్థం అండి, ఇది ఒక పదార్థం. పుష్పం అనేది ఒక పదార్థం, పద అర్థం. పదం అంటే ఒక వాక్యం, ఒక పదం, దానికి ఒక అర్థం, ఆబ్జెక్ట్. ప్రతి పదార్థానికి ఒక పదం ఉంటుంది, దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అర్థం ఉంటుంది. ఇప్పుడు గులాబీ పువ్వు, అది ఒక పదం. రోజ్ ఫ్లవర్, ఆ రోజ్ ఫ్లవర్కి ఒక వస్తువు ఉన్నదా లేదా? అర్థం, అర్థం అంటే వస్తువు, కనుక దీన్ని ఏమంటాం, పదార్థం అంటాం. పేరు రూపం కలిపితే పద అర్థం. ఇదెల్లా ఎటిమోలాజికల్ డెరివేషన్స్ అంటారు. ఒక్కొక్క పదాన్ని ఇలా, క్లిప్, క్లిప్ అనేది పదం. ఆ రూపం మన చేతిలో ఉన్నది, ఇప్పుడు నా చేతిలో, అది అర్థం, ఆబ్జెక్ట్. పదం లేకుండా అర్థం లేదు, అర్థం లేకుండా పదం లేదు. అవునా? క్లిప్ 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 అంట, ఎక్కడుంది క్లిప్పు? లేకపోతే క్లిప్ ఏం యూజ్ ఉంది? పదం అర్థం ఉండాలి. ఇదేమిటి 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 అంటే ఏమిటో ఏమిటో తెలియదు, ఒక పదం ఉండాలి. అవునా? దీన్నే పదార్థం అంట. కనుక భగవంతుడి సృష్టిలో అనేక పదాలతో కూడినటువంటి అర్థాలున్నాయి, పదార్థాలున్నాయి. పదార్థం. కానీ మనం పదార్థాలను పదార్థాలుగా చూడం, విషయాలుగా చూస్తాం. ఏమిటంటే విషయం ఎందుకైంది తెలుసా? విషిణోతి బధ్నాతి ఇది విషయ, దాని మీద మనం అటాచ్మెంట్ పెట్టుకుంటాం. స్వామిని గారి పుష్పం నాకు ఇస్తే బాగుండు, నేను తలలో పెట్టుకుంటాం, వాసన చూస్తాం, నేను తీసుకు ఇచ్చిన పుష్పం స్వామిని గారు తీసుకెళ్తే బాగుండు, ఇట్లాంటివన్నీ వస్తాయి ఆలోచనలు. ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఇక్కడ పెడితే పురుగులు వస్తాయో నా భయం. ఒక్కొక్కసారి పురుగులు పాకుతూ ఉంటాయి, నాకు క్లాసే జరగదు అప్పుడు. అందుకని ఒక్కొక్కసారి నేను చాలా కాన్షియస్గా ఉంటాను. కుక్కకు పూలు తెచ్చిపెట్టారు అనుకోండి, పాపం మీరు మాత్రం ఎన్ని పురుగులను చూస్తారా ఏమిటి? అది ఎక్కడో లోపల ఉంటుంది. ఇక్కడ కూర్చున్న తర్వాత అది వినడం కోసం, క్లాస్ వినడం కోసం చక్కగా నా ముందుకు వస్తుంది అట్లా. అప్పుడు ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? ఇదో ఒక ఒక పదార్థాన్ని విషయంగా మార్చేసాం. దాని మీద ఇచ్ఛ, దాని మీద ద్వేషం కానీ, దాని మీద ఇది సుఖాన్ని ఇస్తుందనే భావన కానీ, అలేక ఇది దుఃఖాన్ని ఇస్తుందనే భావన కానీ. అయ్యో ఇంత చక్కటి పూలు ఎంత బాగున్నాయి అంటావు, నీకు బాగానే ఉంటాయి, నాకు ఇక్కడ పురుగు వస్తుంది. చూసారా, ఒకే వస్తువు సుఖాన్ని భావాన్ని ఇస్తుంది, దుఃఖ భావనని ఇస్తుంది. కనుక పదార్థం అనేటువంటిది ప్రాబ్లం కాదు, అది కలిగించేటటువంటి ఆలోచన. ఇది నాకు సుఖాన్ని కలిగిస్తుంది, ఇది రాగం ఏర్పడి సుఖాన్ని కలిగిస్తుంది, ద్వేషం ద్వారా దుఃఖాన్ని కలిగిస్తుందనే భావన ఆలోచన. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే క్షేత్రంలోనే వస్తున్నాయి, కనుక ఇది క్షేత్రమే అన్నారు. ఇచ్ఛ ద్వేష సుఖం దుఃఖం. తర్వాత సంఘాత. సంఘాత అంటే అనేక, అంటే అనేక అంటే ఐదు పంచభూతాల యొక్క కలయిక. సంఘాత ఏం చెప్పాను గుర్తుంది కదా? ఎవరు కూర్చున్నారు కుర్చీలో అంటే పంచభూతాలు కూర్చున్నాయి. కార్పెట్ మీద ఎవరు కూర్చున్నారు? పంచభూతాలు కూర్చున్నాయి. ఎట్లా ఉన్నాయంటే వేరే రూపంలో. ఏమంటే అదే కదా సత్యం. పంచభూతాలే తలాడిస్తున్నాయి, పంచభూతాలే నవ్వుతున్నాయి. ఆకాశ వాయు అగ్ని ఆపహ పృథ్వీ. నమ్ముతారా? నమ్మగలరా? చెప్పడానికి చెప్తాం, పంచభౌతిక శరీరం అంటాం, అంటాం లిప్ మూమెంట్గా. అయినా ఎంతవరకు మనకు అద్దం ముందు నిల్చున్నప్పుడు పంచభూతాలని మనం చూస్తున్నామని జ్ఞాపకం ఉంటుందా? పోరడ డబ్బా ఖాళీ అయిపోతూ ఉంటుంది, స్నో డబ్బా ఖాళీ అవుతూ ఉంటుంది. అలంకరిస్తాం 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 ఈ యొక్క పంచభూతాలతో కూడిన శరీరాన్ని. పంచభూతాలే కదా, అది సంఘాత అన్నారు. ఏమిటి ఈ శరీరం, ఈ ప్రపంచం? ఈ శరీరమేనా? ప్రతి వస్తువు, మీకు కనపడే ప్రతి వస్తువు పంచభూతాలతో చేయబడింది. అందుకనే ప్రపంచ అన్నారు దీన్ని. ప్రకర్షేణ పంచవిధ ప్రపంచ. ఆకాశమే మరొక రూపంలో కనపడుతోంది, వాయువే మరొక రూపంలో, అగ్ని మరొక రూపంలో, నీరు మరొక రూపంలో కనపడుతోంది, పృథివీ, అన్ని పంచభూతాలు. పంచభూతాలు చేరనటువంటి పదార్థము లేదు. నువ్వు చూసేవన్నీ కూడా పంచభూతాలే, కానీ పంచభూతాలుగా కనపడవు. ఇది కనపడుతోందా? ఈ శరీరం పంచభూతాలతో చేయబడింది, అది పంచభూతాలుగా కనపడుతోందా మనకు? ఇది పంచభూతమే అని నిర్ధారణ చేయగలవా? ఎవరికో చెప్పడానికి కాదు, చేసి తీరాలి, అప్పుడు జ్ఞానం వస్తుంది. ఇది పంచభూతములే అని కూర్చొని ధ్యానం చేయండి, ఇది కాదని నిరూపించండి, అప్పుడు ఉపనిషత్తులకు చెప్పండి పోయి నువ్వు తప్పు చెప్పావు, పంచభూతాలు కాదని చెప్పగలిగితే మనం ఉపనిషత్తులను ఓడించినట్లే. చెప్పలేం, ఎందుకంటే మీరు గనక ఆరా తీస్తే, విచారణ చేస్తే ఇది పంచభూతాలు కాకుండా ఉండడానికి వీల్లేదు. పంచభూతాలు ఎందుకంటే వేదం ఎప్పుడు తప్పు చెప్పదు. కనుక నేను తెలుసుకోవాలి ఇప్పుడు ఇది పంచభూతం అని ఎలా అని. పంచభూతాల నుంచి వచ్చింది, పంచభూతాల్లోకే వెళ్ళిపోతున్నది. కనుక ఈ పంచభూతాలతో వచ్చిన దాని మీద నేను ఎందుకు ఇంత రాగము ద్వేషము పెంచుకోవాలి? పంచభూతాల శరీరం మీద, పంచభూత వస్తువుల మీద ఎందుకు నేను ఈ రాగాన్ని పెంచుకుంటున్నా? పంచభూతాలను తెలిస్తే పెంచుకోం కదా. పెంచుకోవడం వల్ల దుఃఖం అన్నారు. అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నువ్వు ఇలా తెలుసుకుంటే నీకు దుఃఖం ఉండదు. తెలుసుకోక చెప్పాను కదా ఇందాక, ఒక వస్తువుని అది అదిగా తెలుసుకుంటే జ్ఞానం, దాన్ని దానిగా తెలుసుకోకుండా మరొకటిగా తెలుసుకుంటే దుఃఖం. ఉదాహరణ కావాలా? తాడు తాడుగా తెలుసుకుంటే దుఃఖం లేదు, తాడు పాముగా చూస్తే దుఃఖం. పంచభూతాలతో కూడిన శరీరాన్ని పంచభూతాలుగా దాన్ని తెలుసుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటే ప్రాబ్లం లేదు. పంచభూతాలతో కూడిన శరీరాన్ని తానుగా నిజంగా నేనే అనుకొని అభిమానం పొందితే అది మోహం, భ్రమ. ఆ భ్రమ సరి అయిన జ్ఞానం కాదు కదా. అప్పుడు మరి అది దుఃఖాన్ని ఇస్తుందా ఇవ్వదా? ఇప్పుడు ప్రపంచంలో మనుషులు దుఃఖపడటానికి కారణం ఏమిటో అర్థమైందా? సంఘాత. కనుక దాన్ని ఉపయోగించుకో. అంతవరకే కానీ దానికి అది వ్యక్తమవుతూ ఉంటుంది, అవ్యక్తమవుతూ ఉంటుంది, పోతుంది. జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే. దానికి ఎందుకు అంత సోకు చేయాలి? సోకు షోకో సోకో ఏదో ఒకటి, దానికోసం ఎందుకు అంత తాపత్రయపడుతున్నాం మనం? దీన్ని ఎందుకు ఇంత పరిరక్షణ చేసి దీనికోసం జీవించడం ఎందుకు? దీన్ని ఒక ఉపకరణంగా, ఒక మోక్ష సాధనానికి ఉపయోగించుకుంటే మనం చరితార్థులం అవుతాం. కానీ దాన్ని దానిగా తెలుసుకోకుండా వేరుగా తెలుసుకొని బాధపడి కష్టపడి దుఃఖపడుతూ ఉంటే శాస్త్రం పాపం కృష్ణుడు మనల్ని చూసి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరందరూ అంటాడా. మనమేమో పాపం కృష్ణ పరమాత్మ అంటాం మనం, ఆయనే మనల్ని పాపం పాపం అంటుంటాడు. కనుక తాడును తాడుగా చూడాలి, తాడును సర్పంగా చూడకూడదు. అదేవిధంగా ఈ శరీరాన్ని, ఇది ఎందుకు, ఏమిటి, దేమిటి, దేనివల్ల, దేనికి వచ్చింది ఇది, అది తెలుసుకోవాలి. అది విజ్ఞత అంటే. అందుకని శరీరాన్ని పరిరక్షణ చెయ్యొద్దని చెప్పలే. శరీరాన్ని రక్షించుకోవాలి, దాన్ని పోషణ చెయ్యాలి. కానీ దానికి కొంచెం మించి చేశామంటే మనం వెనక్కి పోతున్నాం అని అర్థం. అప్పుడు మనకు దుఃఖం తప్పదు. ఎప్పుడైనా భ్రమ మోహం ఉన్నది అంటే దానివల్ల మనం దుఃఖాన్ని అనుభవించి తీరాలి. అలాంటి దుఃఖం పొందకూడదని చెప్పడం కోసం మనకి ఈయన కృష్ణ పరమాత్మ సంఘాత అని చెప్తున్నారు. ఈ సంఘాతం అనేది అచేతనం, జడం. చేతన ఇందులో ప్రతిబింబ చైతన్యం ఏర్పడింది, తర్వాత పదం చేతన. ఈ సంఘాతం జడమైనటువంటిది, దీన్ని చేతనం చేయడానికి అంతటా వ్యాపించి ఉన్నటువంటి బింబ చైతన్యం ఆత్మ ప్రతిఫలించింది ఈ సంఘాతంలో. సంఘాతం అంటే ఏం లేదు, మనస్సు శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, సంఘాతం. పంచభూతాలు స్థూలభూతాలు, సూక్ష్మభూతాలు. సూక్ష్మంగా ఉన్నది సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ రెండింటి కలయిక ఈ జడాన్ని కదిలించేది ప్రతిబింబ చైతన్యం, అది చేతన అంటే. ఇక్కడ చేతన అంటే ప్రకృతి జడం, దాన్ని కదిలించడం కోసం ఆత్మ ప్రతిబింబం ఏర్పడుతుంది ఆ మనస్సులో. ఎట్లాగైతే సూర్యుడి ప్రతిబింబం అద్దంలో ఏర్పడుతుందో, లేకపోతే మన ముఖం కూడా అద్దంలో కనపడుతుంది కదా. ఇక్కడ కనపడుతుందా, ఇంకెక్కడన్నా కనపడుతుందా? కనపడదు, అద్దంలోనే కనపడుతుంది. ఇప్పుడు నా ముఖం ఇక్కడ కెమెరాలో కనపడుతుంది, మరి ఎక్కడ కనపడదు. ఎందుకంటే నా ముఖాన్ని ప్రతిఫలించగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంది, దీనికి లేదు. అదేవిధంగా మనస్సుకి ఆత్మని ప్రతిఫలించగలిగిన శక్తి ఉన్నది, దానికి రిఫైన్డ్ అంటారు. దానికి అది బాగా రిఫైన్డ్ అయినటువంటి, బాగా రిఫైన్ పాలిష్డ్ అనమాట, బాగా పాలిష్ అయినటువంటి మ్యాటర్. పాలిష్డ్ మ్యాటర్, అన్పాలిష్డ్ మ్యాటర్ అంటారు. చూసారా, మన ఇంట్లో కూడా ముందు టైల్స్ వేస్తారు, టైల్స్ వేసినప్పుడు మన ముఖం ఏం కనపడదు, దాన్ని పాలిష్ చేస్తే అదే టైల్స్ ఆహా ముఖం బాగా కనపడుతుంది. అలాగే మనస్సు కూడా పాలిష్డ్ మ్యాటర్, బాడీ ఈజ్ అన్ అన్పాలిష్డ్ మ్యాటర్. దిస్ పాలిష్డ్ మ్యాటర్ మైండ్, అన్పాలిష్డ్ మ్యాటర్ బాడీ, ఈ రెండు జడం. ఈ పాలిష్డ్ మైండ్కి కెపాసిటీ ఏమిటంటే ఆ చైతన్యాన్ని అప్పు తీసుకుంటుంది. అది ఆ చైతన్య లక్షణం ఏమిటి? చేతనం, సెన్షియన్సీ. ఆ చేతనం అప్పు తీసుకోవడం వల్ల ఇది చేతనం అవుతుంది. ఇది చేతనం అయ్యి కదలడం మొదలు పెడుతుంది, ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆ ఆలోచనలన్నీ కూడా చేతనంగా నడుస్తుంది. ఈ శరీరం నవ్వుతుంది, తల ఊపుతుంది, ఇట్లా ఇట్లా అన్ని చేస్తుంది ఆ చేతనం వల్ల, ఆ ప్రతిబింబ చేతనం వల్ల. ఈ ప్రతిబింబ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే బింబ చైతన్యం. కనుక ఆ బింబ చైతన్యం ఉంటేనే ఈ ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబ చైతన్యం ఏర్పడితేనే ఆ చేతన, చేతన అంటే సెన్షియన్సీ, ఎరుక, కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంట, ఆర్సి, అది ఏర్పడితేనే ఇది పనిచేస్తున్నది. మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ క్లాసుకు వచ్చారంటే ఆత్మ వలన వచ్చారా, ఆత్మ ప్రతిబింబం వలన వచ్చారా? ఆత్మ ప్రతిబింబం, ఎందుకంటే మీరు రాకముందు ఇక్కడ ఆత్మ ఉన్నది, ఎందుకంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. కనుక అక్కడ ప్రతిబింబంగా ఏర్పడిన ఆత్మ ఈ శరీరానికి ఇక్కడ తీసుకొచ్చింది. ఏమండి ఇవన్నీ నిజమేనంటారా అనిపిస్తున్నది కదా. నేను చెప్పడంలా, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, చేతన ప్రతిబింబ చైతన్యం వలన ఈ యొక్క క్షేత్రం చలనం కలిగి ఉన్నది. పోనీ ఇది అన్నిట్లో ప్రతిఫలిస్తుందా అంటే మన ముఖం అన్ని చోట్ల ప్రతిఫలిస్తుందా? లేదు కదా. అదేవిధంగా చైతన్యం కూడా అన్నింట్లో ప్రతిఫలించదు, ఉన్నప్పటికీ కూడా ప్రతిఫలించదు. ఇప్పుడు ఇవన్నీ నా ముందున్నాయి, ఇక్కడ మా ముఖం కనపట్టలేదు, ఇక్కడ కనపట్టడం లేదు, ఇక్కడ కనపట్టడం లేదు, అక్కడ మాత్రం ఎందుకు కనపడుతుంది? దానికి కెపాసిటీ ఉంది, రిఫ్లెక్ట్ చేయగలిగిన కెపాసిటీ దీనికి లేదు. అదేవిధంగా ఆత్మ చైతన్యం అంతటా ఉన్నప్పటికీ, జడ పదార్థాలు అంతటా ఉన్నప్పటికీ, ఒక్క ప్రాణులలోనే లైఫ్ ప్రిన్సిపల్ అంటారు, ఆ చిదాభాస లైఫ్ ప్రిన్సిపల్ చైతన్యాన్ని ఇస్తుంది. అది కూడా క్షేత్రానికి సంబంధించింది, అది కూడా టెంపరీయే. అద్దం ఉన్నంతసేపు ప్రతిబింబం ఉంటుంది, అద్దం పోతే ప్రతిబింబం కూడా పోతుంది. అవునా? మనస్సు ఈ శరీరం వేరైపోయినాయి అనుకోండి, ఈ చైతన్యం ప్రతిఫలించదు. చైతన్యం ఉంటుంది కానీ ప్రతిఫలించదు. అందుకని కూర్చొని నిధిధ్యాసనం చేయాలి. ఏమిటి అద్దం, ముఖం, ఎట్లాగో చేతనం ఈ శరీరానికి, మనస్సుకి. మనస్సు చైతన్యాన్ని తీసుకొని చలిస్తూ ఈ శరీరాన్ని చలింపజేస్తున్నది. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వేరైపోతుందో స్థూల శరీరాన్ని నుంచి, స్థూల శరీరం లేకుండా సూక్ష్మ శరీరం చేతనంగానే ఉంటుంది కానీ అది వ్యక్తం కాదు, సూక్ష్మం కనుక. అది స్థూల శరీరంలో ఉంటే దాంతోపాటు ప్రతిబింబ చైతన్యం, చేతన ఉంటే అప్పుడు ఈ స్థూల శరీరం డ్యాన్స్ చేస్తుంది, ఆడుతుంది, అక్కడికి ఇక్కడికి పోతూ ఉంటుంది, పోట్లాడుతుంది, ఏడుస్తుంది, అరుస్తుంది, నవ్వుతుంది. ఇది ఒక్కటే ఉంటే ఏమీ చేయలేదు. ఫిలమెంట్ ఒక్కటే తనిగా ఉందనుకోండి, విడిగా ప్రకాశం ఇస్తుందా? బల్బు ఒక్కటే ఉంటే ప్రకాశం ఇస్తుందా? బల్బులో ఫిలమెంట్ ఉంటే విద్యుత్, ఆత్మ లాంటిది విద్యుత్, ఫిలమెంట్ ఎటువంటిది? మనస్సు లాంటిది. బల్బు శరీరం లాంటిది. ధ్యానం చేయాలి, దీన్ని కూర్చొని ధ్యానం చేయాలి. కనుక ఈ శరీరం మీద వైరాగ్యం రాక ఏమొస్తుంది? శరీర వైరాగ్యం వస్తుందో రాదు, భ్రమ మాత్రం రాదు, మోహం ఉండదు. అది చేతన. చేతన అంటే ప్రతిబింబ చైతన్యం, సెన్షియన్సీ. మనస్సు ద్వారా మనస్సు అప్పు తీసుకొని, ఎందుకంటే అంతటా ఉంది కాబట్టి మనస్సు అప్పు తీసుకొని, అప్పు తీసుకోవడం అంటే ఏమి లేదు, అది బాగా రిఫైన్డ్గా ఉండడం వలన ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది. అది కాగానే చేతనత్వం వచ్చింది ఈ జడ శరీరానికి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఇట్లా కళ్ళు ఇట్లా అంటున్నాయంటేనే, కళ్ళు ఆర్పుతున్నాయి అంటే చైతన్యం. ఆ చైతన్యం ఏంటి? ప్రతిబింబ చైతన్యం వలన. అది ఎట్లా వచ్చింది? ఆత్మ చైతన్యం వలన వచ్చింది. కనుక ఆత్మ చైతన్యం ఉండడం వలన పనిచేసే ఈ శరీరం గొప్పదా, చైతన్యం గొప్పదా? ఎలక్ట్రిసిటీ గొప్ప, బల్బు గొప్ప అండి. బల్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఎలక్ట్రిసిటీ వస్తూ పోతుంటుందా? ఎలక్ట్రిసిటీ పోయిందండి అంటాడు. పవర్ పోయిందిట, ఎలక్ట్రిసిటీ ఎక్కడికి పోదు. నీ ఫ్యూజ్ లా ఫ్యూజ్ పోయింది, ట్రాన్స్ఫార్మర్ను చెడిపోయింది, అంతేగాని ఎలక్ట్రిసిటీ పోలేదు నాయన. మనం చెప్పడం మాత్రం ఏం చెప్తాం? పవర్ గాన్. పవర్ గాన్ కాదు, ద పవర్ని వ్యక్తం చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ గాన్. కనుక ఆత్మనైన నేను ఎప్పుడు మరణించను, చనిపోను. ఇది మరణిస్తుంది ఎప్పటికైనా. మరణించే దానికోసం రస్యక పరిదేవన, ఎందుకు దానికోసం బాధపడతావు? పోయేది ఎట్లాగైనా పోతుంది, పోనిది ఎట్లాగూ పోదు. ఆ పోనిది ఏదో అది తెలుసుకో, పోయేదానికోసం ఏడవ్వాకు. కానీ మనుషులు అజ్ఞానులు ఏం చేస్తుంటారు? ఎట్లాగూ పోయేదానికోసం ఏడుస్తుంటారు. అసలు పోని సత్యమైన దానికోసం తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఎవరైనా ఇట్లా కంఠశోషతో చెప్తున్నా కూడా పాపం అని కూడా దయదలిచి కూడా రాదు. ఏమిటో మాట్లాడుతున్నారు ఆవిడ స్వామిని గారు, మనకేం అర్థం అవుతాయవన్నీ కూడా ఇట్లా ఆలోచిస్తారు. విని తెలుసుకునే ఓర్పు, ఓపిక, శ్రద్ధ మనుషులో ఉంటే వస్తుంది. ఉన్నవాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి ఆనందం, తెలుసుకోని వాళ్ళకి లైట్ లేని వాడికి ఏం ఆనందం? చీకటిగా ఉంటుంది, అంధకారంగా ఉంటుంది, కొట్టుకుంటాడు అటు ఇటు తడబడుతుంటాడు. లైట్ వెలుగుతూ ఉంటే, ప్రకాశంగా ఉంటే ఏ ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఆత్మ నేనని తెలుసుకుంటే నేను ఎక్కడ లేను, ఏ శరీరంలో లేను, అంతటా ఉన్నాను. కనుక క్షేత్రాన్ని క్షేత్రంగా తెలుసుకో, క్షేత్రజ్ఞుడిని క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో. క్షేత్రజ్ఞుడే నీ ఎవరు తెలియకుండా క్షేత్రాన్ని నువ్వు అనుకోవాకు. ఇంతకంటే భ్రమ మరొకటి లేదు. అపహం ఆయనకి మెంటల్ అండి అంటుంటారు. కొంతమందిని చూసి పాప మెంటలీ రిటార్డెడ్ అండి అంటుంటారు. శాస్త్రం అంటుంది నువ్వు మాత్రం తక్కువ. ఆయన ఎవరు మెంటలీ రిటార్డెడ్ ఆ, మెంటలీ ఛాలెంజ్డ్ అని చెప్పి చూపిస్తుంటాం అట్లా చెయ్యి. శాస్త్రం అంటుంది నువ్వు కూడా భ్రాంతి ఆలయంలోనే ఉన్నావు, అజ్ఞానంలో ఉన్న ప్రతివాడు మెంటలీ. ఇది చెప్తే కోపం వస్తుంది, కానీ శాస్త్రం అంటుంది. శంకరాచార్య వారు అంటారు ఈ ప్రపంచమే భ్రాంతి ఆలయం అన్నారు. ఎవరెవరు ఉన్నారంటే అంత మెంటల్ వాళ్లే ఉన్నారన్నాడు. మీరే చెప్పండి, ఇది మెంటల్ కాకేంటి? తాను కాని శరీరాన్ని తాను అనుకోవడం మెంటల్ కాదా? జడమైన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను తెలుసుకోకపోవడం మెంటల్ కాదా? తెలుసుకోకపోగా రాగద్వేషాలకి లోను కావడం మెంటల్ కాదా? అంటే తానేదో ఉన్నతంగా ఉన్నాను అనుకోని పాప ఆ మెంటల్ రిటార్డెడ్ వాడిని చూపించి మెంటల్ అంటాడు. శాస్త్రం మనల్ని చూపిస్తోంది అజ్ఞానంలో ఉన్న నువ్వే మెంటల్. అది మెంటల్ తర్వాత చూద్దాం, నువ్వు మాత్రం ఏం తక్కువేం కాదు అంటున్నది శాస్త్రం. తర్వాత ధృతి, చేతన ధృతి. చేతన తర్వాత ధృతి. ధృతి అంటే ఏమిటి? ధృతి అంటే ధృతి, విల్ పవర్ అంటారు ఇంగ్లీష్లో. చేయాలనుకున్న దాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యత. ధృతి అని పేరు. అంటే అలసిపోకుండా జయాన్ని విజయాన్ని సాధించే వరకు ఆ మనస్సు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది, దాన్ని ధృతి అంటారు. అది ఒక ఆలోచనే కదా, సంకల్ప బలం. అనుకున్నానంటే చేసి తీరతాను, ఫెయిల్యూర్ వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేయడం, దాన్ని ధృతి అంటారు, విల్ పవర్. తర్వాత ఏతత్ సర్వం, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి సర్వం, ఏతత్ సమాసేన క్షేత్రం ఇది ఉదాహృతం. సవికారం ఇవన్నీ మారుతూ ఉండేవే, ఈ 7వ శ్లోకంలో చెప్పినవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సవికారం అంటే మార్పు చెందుతూ ఉండేటటువంటివి, వీటిని సమాసేన ఉదాహృతం నీకు చాలా సంక్షిప్తంగా చెప్పాను. ఉదాహృతం సంక్షిప్తంగా చెప్తున్నాను. క్షేత్రం అని తర్వాత అంటే ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్, కార్యం అని అర్థం. కార్యం లేక ప్రోడక్ట్స్, వికారం అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అని. ఇవన్నీ పుట్టినవే, కాసేపు ఉంటాయి పోతాయి బుడగల్లాగా. ఇవన్నీ బుడగలాగానే కదా, కాసేపు కోపంగా ఉంటాం, కాసేపు ఆనందంగా ఉంటాం, కాసేపు ముఖం చూడండి ఊసరం వెళ్ళి మారిపోయినట్టు మారుతూ ఉంటుంది. మారుతున్నదా లేదా? ఒకరోజా రెండు రోజుల, ప్రతి క్షణం మారుతూ ఉన్నది మనస్సు. శరీరం మారుతూ ఉన్నది, పళ్ళు ఊడుతూ ఉన్నాయి, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, చెవులు వినపడవు, ఆ ఎముకలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. డిజింటగ్రేషన్. శరీరంలో చూడండి, వృద్ధా వస్తుంటే కాసేపు కూర్చుని 2 గంటలు కూర్చుంటున్నాం, కష్టంగా ఉందనిపిస్తుందా లేదా? ఇదంతా వికారమే కాదా, సమీకారం. ఇది క్షేత్రం అంటే. ఏదేదైతే మారుతూ ఉన్నదో అదంతా క్షేత్రం అని తెలుసుకో. ఇంత ఎందుకు చెప్పడం నీకు అంటాడు కృష్ణ పరమాత్మ. ఇంకా ఏమైనా ఉన్నాయండి క్షేత్రం అంటే? ఇంకా ఏమిటి చెప్పేది? ఏదేదైతే మారుతూ ఉన్నదో అదంతా క్షేత్రమే, నువ్వు చేర్చుకో. ఇంకా నేను ఎన్ని చెప్పమంటావు, చెప్తూ పోతూ ఉంటే దానికి లిమిట్ లేదు కదా, అంత ఉంది క్షేత్రం. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే, ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదంతా క్షేత్రం. బాగుందా? బాగుంది. ఇంకా చాలు క్షేత్రాన్ని గురించి, తర్వాత ఇంకొక టాపిక్ చెప్తాను విను అంటున్నారు. ఏమిటది 3వ టాపిక్? క్షేత్రం క్షేత్రజ్ఞ అయిపోయింది. తర్వాత జ్ఞానం గురించి చెప్తున్నారు. 8వ మంత్రం చదువుతా, 8వ శ్లోకం.
అమానిత్వమదం హిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః.
ఈ 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు 20 వర్చ్యూస్ అంటారు. అంటే 20 అంటే 20 నెంబర్, వర్చ్యూస్ అంటే విలువలు, గుణాలు, మంచి గుణాలు. 16వ అధ్యాయంలో దైవీ సంపత్ అంటారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేటటువంటి గుణములు అని అర్థం. శంకరాచార్యుల వారు చెప్తారు, మోక్ష సౌధాగ్ర తల అధిరోహణం అన్నారు. ఈ 20 వర్చ్యూస్ అంటే 8 నుంచి 12వ శ్లోకం వరకు వరుసగా ఉన్నాయి చూడండి. ఈ 20 దేనికి అంటే మోక్ష సౌధాగ్రం, మోక్షం అనే సౌధాన్ని అది పొందాలి అంటే, దాని తలం పైకి వెళ్ళాలంటే సాధనం అన్నారు. 20 మెట్లు. మొదటిది అమానిత్వం అన్నారు. అమానిత్వం అంటే వినయం. మానిత్వం లేకుండా ఉండడం అమానిత్వం. ఇవన్నీ కూడా ఎలా తోడ్పడతాయంటే, ఉదాహరణకి ఒక విత్తనం వేస్తాం ఒక చోట, ఆ విత్తనం బాగా ఆరోగ్యంగా ఎదిగి పెద్ద చెట్టు అయ్యి ఫలాలను ఇవ్వాలంటే దానికి ఏమేం కావాలి అని మనకు తెలుసు. ఆ విత్తనం ఆరోగ్యంగా ఉండాలి. ఆ విత్తనం అక్కడ పెట్టేటప్పుడు మనం దాన్ని అక్కడ రాళ్ళు అవి రప్పలు లేకుండా శుద్ధం చేస్తాం. అలా చేసేటప్పుడు ఇంకా కొన్ని చూస్తాం, నీళ్లు, సూర్యరశ్మి, కంచె, ఫెన్సింగ్, ఇవన్నీ చూస్తాం. అప్పుడే అది ఆరోగ్యంగా పెరిగి పెద్ద వృక్షమయ్యి ఫలాలను ఇస్తుంది. అప్పుడు ఆ ఫలాలను మనం అనుభవించవచ్చు. ఇవన్నీ బాగా తెలుసండి మాకు. అదేవిధంగా మోక్ష ఫలాన్ని పొందాలి అంటే ఏ విత్తనం వేయాలి? మహావాక్యం అనే విత్తనం వేయాలి. ఎక్కడ వేయాలి? మనస్సు అనే భూమిలో వేయాలి. ఎవరు వేస్తారు విత్తనం? నాటేవాడెవడు? గురువు. గురువు తత్వమసి అనే మహావాక్య విత్తనాన్ని మన మనస్సు అనే భూమిలో నాటుతారు. అప్పుడు మన మనస్సు ఎట్లా ఉండాలి? ఆ తత్వమసి మహావాక్యం బాగా అర్థం చేసుకొని దాన్ని ఫలితాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలంటే మన మనస్సు ఎలా ఉండాలి? ఇలా ఉండాలి అంటున్నారు. ఎలా ఉండాలి? మానిత్వం లేకుండా ఉండాలి. అప్పుడు ఆ యొక్క మహావాక్యం పనిచేస్తుంది. మానిత్వం అంటే ఏమిటి? గర్వం, అహంకారం ఉండకూడదు మనిషికి. అమానిత్వం, వినయం కావాలి మనిషికి. అది అమానిత్వం అంటే అర్థం ఇక్కడ. అమానిత్వాన్ని మన యొక్క వినయాన్ని ఎలా తెలియజేస్తాం? నాకు గర్వం లేదు, వినయం అనేది ఎలా మనం ఫిజికల్గా తెలియజేస్తామంటే నమస్కారం ద్వారా. మానిత్వం ఉన్నవాడు నమస్కారం చేయరు, కాలర్ స్టిఫ్గా ఉంటుంది వాళ్ళకి, నెక్ స్టిఫ్గా ఉంటుంది. వంగాలి కదా నమస్కారం చేయాలంటే, నమస్కారం అనాలి, చేతులు జోడించాలి కదా ముందు. నమస్కారం మన యొక్క అమానిత్వాన్ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ అవర్ అమానిత్వం. ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్, ఒక చిహ్నం. అందుకనే పెద్దలకు నమస్కారం చేయటం, గురువులకు నమస్కారం చేయటం, దేవుడికి నమస్కారం చేయటం, ప్రకృతికి నమస్కారం చేయడం. ఎంతెంతగా నువ్వు నమస్కారం చేస్తూ ఉంటే అంతంత వినయం వస్తుంది. రమణ మహర్షి అదే అంటారు, ఎంతెంత వినయముతో వర్తింతువో అంత అంత శుభము కలుగును అన్నారు. కానీ మనం వినయంగా ఉండాలంటే కొంతమంది దగ్గర వినయంగా ఉంటాం, అందరి దగ్గర వినయంగా ఉండాలంటే కష్టం అండి. ఎందుకు ఉండాలి వినయంగా? వినయంగా ఉంటే నీకే మంచిది, వాళ్ళు వచ్చేది ఏమి లేదు సర్టిఫికేట్. వినయంగా ఉండడం అనేది ఒక వర్చ్యూ, ఒక మంచి గుణం, దైవీ సంపత్తి. అప్పుడు నువ్వు ఆ తత్వమసి అనే మహావాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతావు. కానీ ఇది ఉండడమే చాలా కష్టం. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఆత్మజ్ఞానం నిష్ట వచ్చే వరకు ఈ వినయంగానే ఉండాలి. మనం చెప్తుంటే అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, నిండుకొండ తొణకదు, ఇట్లాంటివన్నీ సామెతలు చెప్పడంలో ఎక్స్పర్ట్స్ మనందరం. కానీ ఆ అహంకారం అనే పడగ మనల్ని అంత తేలిగ్గా వదలదు. ఎక్కడో అక్కడ ఇగో వచ్చేస్తుంది మనిషికి. కృష్ణ పరమాత్మ అంటున్నారు, జ్ఞానం, జ్ఞానానికి మోక్షానికి, జ్ఞానం పొందడానికి సాధనం గనక అమానిత్వానికి జ్ఞానం అని పేరు పెట్టారు ఆయన. మానిత్వం లేకుండా ఉండడం. ఎందుకు అహంకారం? ఏం చూసుకుని అహంకారం? అసలు నీదంటూ ఏమున్నది? అంతా భగవంతుడిదే కదా. నువ్వెందుకు ఓనర్ అనుకుంటావు? భగవంతుడు ఇచ్చాడు, నువ్వు రాకముందు ఇదంతా ఎవరిది? నువ్వు పోయిన తర్వాత కూడా ఉండేది కాసేపు. నళినీదళ గత జలం అతి తరళం, తద్వజ్జీవితం అతిశయ చపలం, విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం, లోకం శోకం హతంచ సమస్తం. ఈ సమస్త జగత్తు కూడా వ్యాధి రోగాలతో, అభిమానంతో, అహంకారంతో చరిస్తూ ఉన్నది. ఈ యొక్క నళినీదళ గతం లాంటిది ఈ జీవితం. తామరాకు మీద నీటి పొట్టు ఎంతసేపు ఉంటుందండి? ఎప్పుడైనా పడిపోతుంది అది, అది ఊగుతూనే ఉంటుంది. అసలు చూసారా ఎప్పుడన్నా? ఆడుతూ ఉంటుంది, ఎప్పుడు పడిపోతా 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 అంటూ ఉంటుంది. అది మన ఇంట్లో మనం చూస్తూ ఉండగానే తెల్ల జుట్టు వచ్చేసింది, పళ్ళు రాలిపోతున్నాయి, ముసలాడు అయిపోతున్నాం, ఇంకా పదేళ్ళు పోయిన తర్వాత ఎట్లుంటామో చూసారా. కనుక ఈ దోష దర్శనం చేస్తూ ఉంటే మానిత్వం రాదు మనిషికి. ఎంతో వినయం, ఎంతో వినయంగా ఉంటేనే కొంతైనా మనకు ప్రయోజనం ఉంటుంది. కృష్ణ పరమాత్మ మొదటి వర్చు చెప్పారు అమానిత్వం. తర్వాత అదంభిత్వం. అదంభిత్వం అంటే దంభిత్వం అంటే వ్యక్తం చేయడం అన్నమాట. దర్పాన్ని అహంకారాన్ని వ్యక్తం చేయడం, బయటికి వ్యక్తం చేస్తే దంభిత్వం అంటారు. పటాటోపం అంటారు చూసారా, వేషం ద్వారా, భాష ద్వారా, మనం వేసుకునే డ్రెస్, మన చెప్పులు, మన వ్యవహారం, మన మేకప్, ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే మనకు తెలియజేస్తాయి ఎంత పటాటోపం ఉంది, ఎంత దర్పం ఉంది వీడకని. ఎందుకు సింపుల్గా ఉండొచ్చుగా, స్టేటస్ స్టేటస్. పక్క వాళ్ళ ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఉండాలి కదా అన్నారు. దంభిత్వం షో అన్నమాట. టామ్ 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 ట్రంపెట్ లాగా మనకున్న లేవు, అసలు ఉన్నట్లుగా చూపించుకోవడం అందరికీ. ప్రతిదీ ఒకటి, నాలెడ్జ్ గురించి ఏమిటి, మన బ్యూటీ గురించి ఏమిటి ఉంటే, బ్యూటీ లేదు ఉన్నది అనుకుంటూ ఉంటాం. నేనే ధనవంతుణ్ణి, నేనే విజ్ఞానవంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నేనే అకాంప్లిష్డ్ పర్సన్ని, వాడికి ఏం తెలియదు. ఎందుకు అంత గర్వం మనిషికి, అంత దర్పం ఎందుకు? మాటల్లో తెలుస్తూ ఉంటుంది, వేషభాషల్లో తెలుస్తూ ఉంటుంది. భాష అంటే మాట, వేషంలో తెలుస్తూ ఉంటుంది, చూపులో కూడా తెలుస్తుంటుంది కొంతమందికి. అందుకే ఆ బ్యాగ్కి ఏమిటి పేరు తెలుసా? ఏమిటి బ్యాగ్ పేరు? హ్యాండ్ బ్యాగ్ పేరేం బ్యాగ్? వ్యానిటీ బ్యాగ్. ఆల్రెడీ వ్యానిటీ ఉన్నది, అది కూడా బ్యాగ్ ఎందుకు? వ్యానిటీ బ్యాగ్, బ్యాగ్ పేరే వ్యానిటీ బ్యాగ్. ఏ నా వ్యానిటీ బ్యాగ్ ఎక్కడ పెట్టా అని అడుగుతారు. పైగా వ్యానిటీ అంటే డిక్షనరీలో చూసావు అసలు ఏమన్నా మీనింగ్ అది? వ్యానిటీ బ్యాగ్ సేల్స్ అక్కడికి పోయి నుంచుంటారు జనం. అరే వ్యానిటీ అంటే ఏమిటి, ఆ మీనింగ్ ఏమిటి, అది పోయి మనం కొనుక్కుంటున్నామేమిటి? కొన్నా కూడా అది వ్యానిటీ అని పెట్టుకోవాలా పేరు? ఆ పేరుతో పిలుచుకోవాలా? అసలు మనకు తెలిస్తే కదా అర్థం. వ్యానిటీ అంటే దర్పం, దంభిత్వం అంటే దంభిత్వాన్ని బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేస్తున్నామని అర్థం. దర్పం వద్దు, పటాటోపం వద్దు, షో వద్దు, సింపుల్గా ఉండు. ఏదో జీవనయాత్ర కోసం మనకు కావాల్సిన వస్త్రం, ఆహారం, నీడ, దీనికంటే ఎందుకు ఆశించాలి, ఎందుకు ఆశపడాలి? ఎవరికోసమో జీవించవద్దు, ఎవరికోసమో వేషం వేసుకోవద్దు, ఎవరికోసమో మాట్లాడద్దు. నీవు నువ్వుగా జీవించు, అప్పుడు నువ్వు వేదాంతానికి, మహావాక్యానికి తయారుగా ఉన్నట్లు. ఎందుకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారంటే, వింటారు జనం కానీ జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, ఆ మనస్సు అనే భూమిలో మహావాక్యం అనే విత్తనం నాటినా కూడా నేను అది సరిగా మొలకెత్తడం లేదు, ఫలాలను ఇవ్వడం లేదు. కనుక కృష్ణ పరమాత్మ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఆయన. అదంభిత్వం నాయన, గర్వం వద్దు, అహంకారం వద్దు, అవన్నీ నీ మాటల్లో, చేతల్లో, వేషంలో చూపించవాకు, అది చాలా తప్పు, దోషం. అందుకే గొప్పవాళ్ళు, మహానుభావులు చూడండి ఎంతో వినయంగా ఉంటారు, చాలా వినయంగా ఉంటారు, ఏమి తెలియనట్లుంటారు, సింపుల్గా ఉంటారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఐఎమ్ వెరీ సింపుల్, సింపుల్ అని చెప్పడం కూడా అహంకారమే. ఎందుకు చెప్పుకోవడం, ఎందుకు అసలు చెప్పక్కర్లేదు. యువర్ లైఫ్ స్టైల్ షోస్, అది చెప్పుకునేది కాదు, జీవించి చూపించేటటువంటిది. చూపించడం కోసం కూడా కాదు, నేను అలా జీవించాలనుకున్నాను, జీవిస్తున్నానంతే. ఎవరికి చూపించడం కోసం సింపుల్గా ఉండక్కర్లేదు. అందుకని చినిగిపోయిన వస్త్రం కట్టుకోమని కాదు అర్థం, శుభ్రంగా ఉండకూడదని కాదు అర్థం. కనుక మనం రాంగ్గా ఇంటర్ప్రిట్ చేయకూడదు ఎప్పుడు కూడా. అమానిత్వం, అదంభిత్వం. తర్వాత అహింస, హింసించకుండా ఉండడం, ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉండాలి. అహింస అన్నారు, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉండగలిగేటటువంటి ఎంపతి, సింపతి అన్నారు. ఎవరు అవతల వాళ్ళు ఏది అంటే, ఎలా మాట్లాడితే నాకు ఇష్టం లేదో, నేను అది అనకూడదు, అలా మాట్లాడకూడదు, హావభావాల్లో కూడా. ఒకవేళ చేస్తే 100 సార్లు నామజపం చెప్పాలి ప్రాయశ్చిత్తం, ఇలా మాట్లాడాను తప్పు, ఇలా చూశాను తప్పు, ఈ విధంగా నేను ప్రవర్తించాను తప్పు, బాధ పెట్టాను తప్పు చేశాను, ఇంకా చేయకూడదని చెప్పి చెప్పుకోవాలి. అది కూడా హింసే. అవతల వాళ్ళని తులనాడడం, తప్పుగా మాట్లాడడం, అవతల వాళ్ళ దోషాలనే ఎంచడం, మనస్సు అది హింసిస్తున్నదన్నమాట. మనం అనుకుంటాం అది పరులను హింసించడం అనుకుంటాం, నిజంగా శాస్త్రం అంటున్నది నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు. అసలు విషయం అది సీక్రెట్, ఇది సుప్రీం సీక్రెట్. ఎస్ఎస్ ఏమిటి సీక్రెట్ తెలుసా? ఎప్పుడైతే నువ్వు మాటల ద్వారా చేతల ద్వారా అవతలను వాడని హింసిస్తున్నావో, ఏ విధంగా అయినా సరే నిజంగా నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు, అది సీక్రెట్ అక్కడ. ఎందుకంటే హింసించిన తర్వాత మాటల ద్వారా చేతల ద్వారా నువ్వు శాంతంగా ఉండలేవు, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు వాళ్ళని బాధ పెట్టావు మాటల ద్వారా అని తెలుసు, నువ్వు కదా ఆలోచిస్తూ ఉంటావు, అది హింస కదా. చూడండి, దిస్ ఇస్ కాల్డ్ వైలెన్స్. మనం ఏదో టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అనుకుంటాం, తెలియకుండానే మన అహంకారం మన అభిమానం వెంటనే ఫట్ 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 మాట్లాడేస్తుంది అన్నమాట. మాట్లాడేసి ఆహా నేను చూడు ఎంత గట్టిగా నేను గట్టిగా మాట్లాడా, తర్వాత మళ్ళీ అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది, ఎక్కడికి పోదు. అర్థమైందే? పోయిన వారం చెప్పానా, దేనా బ్యాంక్ లేనా బ్యాంక్, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు అడిగాట, అడిగితే నా డబ్బులు ఇవ్వండి అన్నాడు. బ్యాంక్ ఆయన ఏమన్నాడు, ఎప్పుడు వేశావన్నాడు. ఎప్పుడు వేశావంటే నేను వేయలేదన్నాడు, వేయకపోతే ఎప్పుడు ఎట్లిస్తానన్నాడు. ముందు లే దేనా తర్వాత లేనా, ముందు ఇవ్వాలి బ్యాంకులో డబ్బులు తర్వాత తీసుకోవాలి. అదేవిధంగా మనం ఏది ఇస్తే ప్రపంచానికి అదే మనం ప్రపంచాన్ని నుంచి పొందుతాం. అర్థమైందా? వాట్ యు గివ్ టు ద వరల్డ్ యు గెట్ ఫ్రమ్ ద వరల్డ్. అదే విధంగా వస్తుంది మనకు తిరిగి, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది 100%. ఎందుకంటే లేనా దేనా, తీసుకోవాలి కదా. ప్రపంచానికి నువ్వు పొందాలంటే నువ్వు ఏమిదో ఇచ్చి ఉండాలి కదా బ్యాంకులో, ఇవన్నీ ఎట్లా వస్తుంది రాదుగా. అందుకని ఏదో ఇచ్చాం మనం, మన మాటల రూపంలో చేతల రూపంలో ఏదో విధంగా మనం అవతలను వాళ్ళని హింసిస్తే మనం కూడా హింసింపబడతాం, ఏదో విధంగా మనకు బాధ వచ్చి తీరుతుంది అది. అందుకని సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా అతల వాళ్ళని మాటల రూపంలో కానీ చేతల రూపంలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా హింసించకుండా ఉండడానికి మనం శాయశక్తుల ప్రయత్నం చేయాలి. అది అహింస అంటే. అటువంటి మనస్సు ఉంటే తత్వమసి వాక్యం పనిచేస్తుంది. ఏదో తెలియకుండా ఎక్కడో ఎవరినో కొంతమంది డైరెక్ట్గా పెట్టరు, డైరెక్ట్గా హింసించరు, ఇండైరెక్ట్గా, చాలా ఇండైరెక్ట్గా మనకు తెలియనట్లుగా, మనం కూడా మనమే తక్కువ, మనం కూడా తెలియనట్లుగా ఇండైరెక్ట్గా హింసిస్తూ ఉంటాం అతని వాళ్ళని. అందుకని అది తెలుసుకోవాలంటే మనసు చాలా సూక్ష్మం కావాలి, సట్టిల్ మైండ్ అయి ఉంటేనే అది గ్రహించగలుగుతుంది, లేకపోతే గ్రహించలేదు. అందుకని సాధ్యమైనంత వరకు అహింసని పాటించడం నేర్చుకోవాలి. తర్వాత వారం చూస్తాం వచ్చే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.